324 శ్లోకాలు. అలం వికల్పై రహమి
అలం వికల్పైరహమేవ కేవలం
మయి స్థితం విశ్వమిదం చరాచరం
మయి స్థితం విశ్వమిదం చరాచరం
ఇదం రహస్యం మమయేవ దర్శితం
ఇదం రహస్యం మమయేన దర్శితం
సవందనీయో గురురేవ కేవలం
తవందనీయో గురురేవ కేవలం
యస్యాంతం నాది మధ్యం నహి కరచరణం
యస్యాంతం నాది మధ్యం నహి కరచరణం నామ గోత్రం న సూత్రం
నో జాతిర్నైవ వర్ణో న భవతి పురుషో
నో జాతిర్నైవ వర్ణో న భవతి పురుషో
నో నపుంసో న చ స్త్రీ
నో నపుంసో న చ స్త్రీ నాకారం నో వికారం నహి జని మరణం
నాస్తి పుణ్యం న పాపం
నాస్తి పుణ్యం న పాపం
తత్వం తత్వమేకం సహజ సమరసం
నో తత్వం తత్వమేకం సహజ సమరసం
తద్గురుం తన్నమామి
తద్గురుం తన్నమామి.
స్వానుభవ రూపకమైనటువంటి దివ్యమైనటువంటి బ్రహ్మజ్ఞానం ఏదైతే ఉందో ఆ బ్రహ్మజ్ఞానం గురుదేవుని వల్ల నాకు కలిగింది. అటువంటి గురువుని ప్రశంసిస్తూ వందనం చేస్తున్నాడు శిష్యుడు. ఎలా చేస్తున్నాడు? ఇంకా అనేకమైనటువంటి సందేహాలు ఎందుకు, ఈ శాస్త్రాలన్నీ ఎందుకు, ఈ ప్రవచనాలు ఎందుకు? ఇంతవరకు నేను ఒక ప్రత్యేక వ్యక్తిని అని అనుకున్నాను, నాకన్నా ఈ జగత్తు వేరుగా ఉన్నదని, నాకన్నా పరమాత్మ వేరుగా ఉన్నాడని ఇంతవరకు భావించి వేరు వేరు పేర్లతో ఉన్నటువంటి ఆ దేవతల్ని పూజిస్తూ అర్చిస్తూ ఇలా ఉంటే చాలు అనుకున్నాను, దానివల్లనే మోక్షం వస్తుంది అని అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది అదంతా కూడా అజ్ఞానము అని. కేవలం అజ్ఞానములోనే నా యథార్థ స్వరూపం పరమాత్మ స్వరూపం అని తెలుసుకోకుండా కేవలం నేను జీవుణ్ణని దేహాన్నని మనస్సునని ఇలా భావించి అనవసరమైనటువంటి లేనిపోని దుఃఖాలన్నీ తెచ్చుకున్నాను. అంతేకాదు ఈ జనన మరణ చక్రంలో ఇరుక్కుపోయాను. దీని కారణంగా అనేకమైనటువంటి సుఖ దుఃఖాలు పొందుతూ ఉన్నాను. కానీ నా స్వరూపం ఆత్మని, నేను పరమాత్మనని అలా ఎప్పుడైతే తెలిసిందో అంతే దానితో నాకు సమస్తమైనటువంటి దుఃఖాలు తొలగిపోయి శాశ్వతమైనటువంటి ఆనందం కలుగుతూ ఉన్నది. ఇదంతా నా గురుదేవుని యొక్క మహిమ. నా గురుదేవుని యొక్క పాద పద్మాలని ఆశ్రయించటం వల్ల, ఆ గురుదేవుని యొక్క అనుగ్రహాన్ని పొందటం వల్ల నాకు ఈ అద్భుతమైనటువంటి జన్మ సార్థక్య హేతువైనటువంటి లక్ష్యాన్ని నేను సాధించగలిగాను. అటువంటి గురువుకి వందనం చేస్తున్నాను అంటున్నాడు శిష్యుడు. ఇప్పుడు పరమేశ్వరుడు ఇంతవరకు చెప్పినటువంటి విషయాల్ని సంక్షిప్తం చేస్తూ ఆయన గురువుకి నమస్కారం పెడుతున్నాను, గురువుకి వందనం అంటున్నాడు. ఎందుకని అంటే గురువు పరమాత్మే అని. గురువుకి పరమాత్మకి ఏ రకమైనటువంటి భేదం లేదు అని. ఇంతవరకు పరమాత్మ అంటే ఎవరో తెలియకుండా ఏవో విగ్రహాలకి పూజలు చేశాను, నమస్కారాలు పెట్టాను, అర్చనలు ఆరాధనలు చేశాను. కానీ యథార్థం ఏమిటో ఇప్పుడు తెలిసింది. ఏమిటి అని అంటే, ఆది మధ్యాంతరహితుడైనటువంటి వాడు, కరచరణాలు లేనటువంటి వాడు, నామం కానీ రూపం కానీ గుణం కానీ గోత్రం కానీ వర్ణం కానీ సూత్రం కానీ లింగభేదం కానీ ఇవి ఏమీ లేనటువంటి వాడు, జనన మరణాలు లేనటువంటి వాడు, త్రికాల సత్యమైనటువంటి వాడు, అన్ని కాలాల్లో మూడు కాలాల్లో ఉన్నటువంటి వాడు. కారణం ఏమిటి అని అంటే, అతనికి జన్మం లేదు మరణం లేదు పరమాత్మకు. ఆ పరమాత్మే గురుదేవుడు, గురుదేవుడే ఆ పరమాత్మ. అటువంటి పరమాత్మే అయినటువంటి గురుదేవునికి నేను నమస్కరిస్తున్నాను అని పరమేశ్వరుడు గురువుకి నమస్కారం చేస్తున్నాడు అని మనకి వ్యాస భగవానుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు ఈ శ్లోకంలో. ఇక ఇక్కడ నుండి ఆత్మానుభూతి పొందినటువంటి శిష్యుడు, ఇంతవరకు అజ్ఞానంలో ఉండి అనేకమైనటువంటి దుఃఖాలను అనుభవించి, దేహాన్ని వదిలిన తర్వాత అనేకమైనటువంటి యాతనలు అనుభవించి, చివరికి దేహాన్ని తీసుకోవటం కోసం అనేక యాతనలు అనుభవించి, అలా తల్లి గర్భంలో ప్రవేశించి అనేకమైనటువంటి గర్భ నరకాలని అనుభవించి ఈ భూమి మీదకి వచ్చినటువంటి వాడు, అజ్ఞానంతో జన్మ జన్మల నుంచి తెచ్చుకున్నటువంటి ఈ అజ్ఞాన బీజాల్ని ఈ దేహంలో అట్టి పెట్టుకొని ఇంతవరకు ఎలాగో జీవించి పూర్వజన్మ సుకృతం కారణంగా ఒక గురువుని ఆశ్రయించి ఆ గురువు ద్వారా శాస్త్రాన్ని తెలుసుకొని శ్రవణం చేసి మననం చేసి నిధిధ్యాసన చేసి సాధనలు చేసి చివరికి గురు సేవ చేసి ఆ గురువుని సంతృప్తిపరిచి తత్కారణంగా ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని పొంది పక్షాన్ని పొందటం జరిగింది. అంటే తానిప్పుడు పరమాత్మ, తనకి ఈ దేహం కానీ ఈ ఇంద్రియాలు మనోబుద్ధులు కానీ ఈ జగత్తు కానీ ఏమీ కూడా లేవు. అలాంటి పరమాత్మ స్థితిలో ఉన్నప్పుడు తనకి ఇటువంటి స్థితిని కలిగించినటువంటి ఆ గురువు పట్ల విశ్వాసంతో, గురువు పట్ల ఉన్నటువంటి గౌరవంతో ఇక్కడ గురువుని అనేక విధాలుగా పరవశంతో స్థుతిస్తున్నాడు. ఇది పరవశత్వం, భక్తి పారవశ్యం, దాంతో స్థుతిస్తున్నాడు. ఆ స్తోత్ర స్తోత్రాలు గురు స్తోత్రాలనే ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ మీకు అందరికీ తెలుసు ఒక విషయం, గురుగీత మొదటి అధ్యాయంలోనే గురుస్తోత్రం చాలా శ్లోకాలు, దాదాపుగా 60 శ్లోకాలతో గురుస్తోత్రం వచ్చింది. మరి అక్కడ గురుస్తోత్రాన్ని చెప్పి ఇక్కడ గురుస్తోత్రాన్ని చెప్తున్నారే, ఇంత అయిపోయిన తర్వాత, ఇంత తెలిసిన తర్వాత అంటే అప్పుడు చెప్పింది అజ్ఞానంలో ఉన్నటువంటి శిష్యుడికి, ఇప్పుడు చెప్తున్నది జ్ఞానంలో ఉన్నటువంటి శిష్యుడికి. పైగా చెబుతున్నది ఎవరు అంటే ఆత్మానుభూతి పొందినటువంటి వాడు. ఆత్మానుభూతి పొందినటువంటి వాడు నిజంగా ఏమి చెప్పడు, చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఆత్మానుభూతి చెందినటువంటి వాడు ఏమైతే చెబుతాడో, ఏమైతే ఆయన యొక్క ఉద్దేశాలు అయి ఉంటాయో దానిని గ్రహించి పరమేశ్వరుడు పార్వతీదేవితో చెబుతుంటే దాన్ని వ్యాస భగవానుడు మనకు అందిస్తున్నాడు. కనుక ఈ శ్లోకాలన్నీ ఎవరివి అంటే పరమేశ్వరుడివి, అందిస్తున్నది మాత్రం వ్యాస భగవానుడు, కానీ ఉద్దేశం మాత్రం ఆత్మానుభూతి పొందినటువంటి శిష్యుడికి సంబంధించినటువంటివి. మరి ఆ స్తోత్రాలు ఏమిటో మనం ఈరోజు తెలుసుకుందాం. 325 శ్లోకం చూడండి. నిత్యాయ సత్యాయ చిదాత్మకాయ,
నిత్యాయ సత్యాయ చిదాత్మకాయ,
నవ్యాయ భవ్యాయ పరాత్పరాయ,
నవ్యాయ భవ్యాయ పరాత్పరాయ,
శుద్ధాయ బుద్ధాయ నిరంజనాయ,
శుద్ధాయ బుద్ధాయ నిరంజనాయ,
నమోస్తు నిత్యం గురుశేఖరాయ,
నమోస్తు నిత్యం గురుశేఖరాయ.
నిత్యాయ సత్యాయ చిదాత్మకాయ
నిత్యాయ సత్యాయ చిదాత్మకాయ
నవ్యాయ భవ్యాయ పరాత్పరాయ
నవ్యాయ భవ్యాయ పరాత్పరాయ
శుద్ధాయ బుద్ధాయ
శుద్ధాయ బుద్ధాయ నిరంజనాయ
నిత్యం నమోస్తు నిత్యం గురుశేఖరాయ
నమోస్తు నిత్యం గురుశేఖరాయ.
ఇప్పుడు ఆత్మానుభూతి పొందినటువంటి శిష్యుడు తనకి ఈ ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి స్థితిని కలిగించినటువంటి ఆ గురుదేవుని పరమాత్మతో పోల్చుతూ ప్రశంసిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. ఏమని? నిత్యాయ, నిత్యమైనటువంటి వాడు పరమాత్మ, నిత్యమైనటువంటి వాడు. ఇప్పుడు పరమాత్మ గురువు తేడా లేదు కాబట్టి గురువు నిత్యమైనటువంటి వాడని. సత్యాయ, సత్యస్వరూపుడైనటువంటి వాడు. చిదాత్మకాయ, జ్ఞానప్రకాశం కలిగినటువంటి వాడు. చిదాత్మ అంటే జ్ఞానప్రకాశంతో ఉండేటువంటి స్వరూపం. నవ్యాయ భవ్యాయ, నవ్యాయ అంటే స్తుతించదగినటువంటి వాడు, భవ్యాయ అంటే శుభస్వరూపమైనటువంటి వాడు, అంటే శుభకరుడు, మంగళకరుడు. పరాత్పరాయ, పరాత్పరాయ పరము కన్నా పరమైనటువంటి వాడు, అంటే శ్రేష్ఠుని కన్నా అత్యంత శ్రేష్ఠుడైనటువంటి వాడు. అలాగే శుద్ధాయ బుద్ధాయ, శుద్ధాయ అంటే పరిశుద్ధమైనటువంటి వాడు, బుద్ధాయ అంటే జ్ఞానస్వరూపుడు. నిరంజనాయ, ఏ కల్మషాలు లేనటువంటి వాడు, మాయా మాలిన్యాలన్నీ వదిలేసినటువంటి వాడు. అటువంటి గురుశేఖరాయ, అటువంటి శ్రేష్ఠుడైనటువంటి గురుదేవునికి నిత్యం నమః అస్తు, నిత్యము ఎల్లప్పుడూ నమస్కారం చేస్తున్నాను. ఇది ఆత్మానుభూతి పొందినటువంటి శిష్యుడి యొక్క గురుస్తుతి. ఒకటి, నిత్యమైనటువంటి వాడు. ఎందుకు నిత్యం? ఈ లోకంలో అన్నీ అనిత్యం, ఎంతో కొంతకాలం ఉంటాయి, కొంతకాలం తర్వాత పోతాయి. కానీ పరమాత్మ అలా కాదు, ఆయన నిత్యుడు. ఎందుకని అని అంటే ఆయనకి పుట్టుక లేదు, మరణము లేదు, మధ్యలో మార్పులు లేవు. అందుకని నిత్యమైనటువంటి వాడు, శాశ్వతమైనటువంటి వాడు. రెండవది, సత్యస్వరూపుడు. సత్యమే ఎల్లప్పుడు కూడా స్వరూపంగా ఉన్నటువంటి వాడు. అంటే ఎల్లప్పుడూ ఉండటమే సత్యం, ఎల్లప్పుడూ నిజం అంటే నిజమైనటువంటి వాడు. మనం ఏం చెప్పుకుంటామంటే ఇక్కడ ఉన్నటువంటివన్నీ నిజం అనుకుంటాం. లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, వస్తువులు కానీ, ధన సంపదలు కానీ, పొలాలు, స్థలాలు, తోటలు, దొడ్లు, భూములు అన్నీ కూడా సత్యం అని అనుకుంటాం. కానీ ఏది సత్యం, ఎంత సత్యం? అవన్నా మనం వదిలిపెట్టిపోతాయి, మనమన్నా వాటిని వదిలిపెట్టిపోతాం. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. అంతేగాని మనతో పాటుగా ఉండేవి కాదు, మనం తీసుకెళ్ళేవి కాదు. అలాగే ప్రకాశ స్వరూపుడు. పరమాత్మను గురించి వర్ణించేటప్పుడు ఆయన ప్రకాశం ఎలాంటిది? దివ్య ప్రకాశం అంటే కోటి సూర్య సమప్రభా తేజుడు అంటారు. అంటే కోట్ల కొద్ది సూర్యులు ఒక్కసారి ఆకాశంలో గనక వెలిగితే, ప్రకాశిస్తే ఎలా ఉంటుంది? ఒక్క సూర్యుడు ప్రకాశిస్తే మనం తట్టుకోలేకపోతున్నాం వేసవి కాలంలో. మరి కోట్ల కొద్ది సూర్యులు గనక ఒక్కసారి ఆకాశంలో ఉంటే మనం భూమి మీద ఉండటానికి కూడా వీల్లేదు, అంతటి ప్రకాశం. మనకి 10 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి సూర్యుడే అలా ఉంటే, మరి అనేక మంది సూర్యులు కనుక ఉంటే ఎలా ఉంటుంది మన పరిస్థితి? అందుకనే అంతమంది లేకుండా ఒక్క సూర్యుడు మాత్రమే ఉన్నాడు. కానీ ఆ కోట్ల కొద్ది సూర్యుల యొక్క ప్రకాశం కలిగినటువంటి వాడు పరమాత్మ. ఆ పరమాత్మే ఈ దేహంలో ఉన్నాడు. ఇదే మనం గమనించాల్సినటువంటి. అలాగే స్తుతించదగినటువంటి వాడు. మనం ఎవరినైనా స్తుతించాలంటే పరమాత్మనే స్తుతించాలి. ఆ పరమాత్మ గురువు గనక గురుస్థుతి చేయాలి. అందుకనే శిష్యుడు గురుస్థుతిని చేస్తున్నాడు. ఇక మంగళ స్వరూపుడైనటువంటి వాడు శివుడే. శివ అంటే మంగళస్వరూపుడు. ఆ మంగళస్వరూపుడైనటువంటి శివుడు గురుదేవుడు మా మంగళస్వరూపుడు అని చెబుతున్నాడు. అంటే ఒక మంగళస్వరూపుడు గురువుని మంగళస్వరూపుడు అని చెబుతున్నాడు. అలాగే శ్రేష్టమైన వానికన్నా శ్రేష్టమైనటువంటి వాడు అంటే అంతకంటే శ్రేష్టమైనటువంటి వాడు లేడు. మనకి ఇంగ్లీష్లో ఉన్నాయి పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీ అంటే అతను మంచివాడు అని చెప్పటం, కంపారిటివ్ డిగ్రీ అంటే ఇంకొకరితో కంపేర్ చేయటం, అదిగో వాడికంటే వీడు కాస్త మంచివాడు అంటాం. సూపర్లేటివ్ డిగ్రీ అంటే అందరికంటే ఇతడు మంచివాడు అంటే వీడికంటే మంచివాడు ఎవరు లేరు. అలాగనే శ్రేష్ఠుల కంటే శ్రేష్ఠుడు పరాత్పరుడు. మనం అప్పుడప్పుడు అంటాం పరాత్పర అని అంటుంటాం, అర్థం మనకు తెలియదు కదా. పరాత్పర అంటే శ్రేష్టమైనటువంటి వారి కన్నా శ్రేష్టమైనటువంటి వాడు, పరిశుద్ధమైనటువంటి వాడు. అంటే ఏ రకమైనటువంటి కల్మషాలు లేవు. అలాగే పరమజ్ఞాన స్వరూపుడు. ఈ లోకంలో అందరికి కూడా ఏదో ఒక జ్ఞానం ఉంది. కొంతమందికి లౌకిక జ్ఞానం, కొంతమందికి పారమార్థిక జ్ఞానం. ఆ జ్ఞానమైనా ఈ జ్ఞానమైనా అన్ని జ్ఞానాలు ఉన్నటువంటి వాడు పరమాత్మ. ఆ పరమాత్మే గురుదేవుడని, అందుకని పరమజ్ఞాన స్వరూపుడు అని ఇక్కడ స్తుతిస్తున్నాడు శిష్యుడు. అలాగే మాయారహితుడు. మనమంతా మాయకి లొంగినటువంటి వాళ్ళం. పరమాత్మ మాయకి ఆవలు ఉన్నటువంటి వాడు. గురుదేవుడు ఆ పరమాత్మ కనుక మాయను దాటినటువంటి వాడు. మాయ అనేటువంటిది ఒక కుక్క, అది ఒక యజమాని దగ్గర ఉంది. భగవంతుడు అనేటువంటి యజమాని దగ్గర ఉంది. భగవంతుడిని కలుసుకోవాలంటే భౌభౌ అంటే మాయ మనకు అడ్డం వస్తూ ఉంది. మరి మనం ఏం చేయాలి? మాయాధీశుణ్ణి ఆశ్రయించాలి. ఆ యజమానిని కనుక పిలిస్తే ఆ కుక్క రేపో అంటాడు, అది తోపుకుంటా పోద్ది. అప్పుడు మనం హాయిగా పరమాత్మని ఆశ్రయించవచ్చు. కనుక పరమాత్మను మనం ఆశ్రయించాలంటే మాయ మనకు తొలగాల. ఈ మాయ అనేటువంటి కుక్క మనకు అడ్డం రాకుండా ఉండాలి. ఆ మాయను తొలగించుకున్నటువంటి వాడు గురుదేవుడు. ఆ మాయ లేనటువంటి వాడు ఆ పరమాత్మ. అలాగే ఎలాంటి మాలిన్యాలు లేకుండా ఉన్నటువంటి వాడు. ఈ లోకంలో అన్ని కల్తీ కలుస్తూ ఉంటాయి, అన్నింట్లో కల్తీ. కానీ కల్తీ లేకుండా, మాలిన్యాలు లేకుండా నిర్మలమైనటువంటి వాడు భగవంతుడు పరమాత్మ. అటువంటి మాలిన్యరహితుడైనటువంటి గురువుకి శిరోభూషణమైనటువంటి వాడైన నా గురుదేవునికి నిత్యము నేను నమస్కరిస్తున్నాను అంటున్నాడు ఇక్కడ ఆత్మానుభూతి పొందినటువంటి శిష్యుడు. ఇక ఇక్కడి నుంచి మళ్ళీ గురుస్తోత్రమే వస్తుంది. 326 శ్లోకం చూడండి.
సచ్చిదానంద రూపాయ సచ్చిదానంద రూపాయ
వ్యాపినే పరమాత్మనే
వ్యాపినే పరమాత్మనే
మశ్రీ గురునాథాయ
నమశ్రీ గురునాథాయ
ప్రకాశానందమూర్తయే
ప్రకాశానందమూర్తయే
సచ్చిదానంద రూపాయ
సచ్చిదానంద రూపాయ
వ్యాపినే పరమాత్మనే
వ్యాపినే పరమాత్మనే
శ్రీ గురునాథాయ
నమస్త్రీ గురునాథాయ
ప్రకాశానందమూర్తయే
ప్రకాశానందమూర్తయే
సచ్చిదానంద రూపాయ సత్తు చిత్తు ఆనంద ఈ మూడు కలిపితే సచ్చిదానంద. సత్తు చిత్తు ఆనంద స్వరూపమైనటువంటి వాడు వ్యాపినే పరమాత్మనే, సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మ స్వరూపుడు, ప్రకాశానందమూర్తయే, ప్రకాశ ఆనందముల ఆకారముగా ఉన్నటువంటి వాడు, జ్ఞానస్వరూపుడైనటువంటి వాడు, ఆనంద స్వరూపుడైనటువంటి వాడు, శ్రీ గురునాథాయ నమః, శ్రీ గురుదేవునికి నమస్కరిస్తున్నాను అంటే. ఇక్కడ గురువుని సాక్షాత్ పరమాత్మగా వర్ణిస్తూ ఈ గురుస్థుతి ప్రారంభమవుతా ఉంది. సచ్చిదానంద రూపాయ, సత్తు చిత్తు ఆనంద రూపమైనటువంటి వాడు నా గురుదేవుడు అంటున్నారు. సత్తు అంటే ఎల్లప్పుడూ ఉండేది, చిత్తు అంటే పరమ జ్ఞానం, ఆనందం అంటే దుఃఖం అంటే ఎలా ఉంటుందో తెలియనటువంటి అఖండమైనటువంటి అంతులేనటువంటి ఆనందం. ఈ మూడు పరమాత్మ అయినటువంటి నా గురుదేవుడు, నా గురుదేవుడైనటువంటి పరమాత్మ, పరమాత్మ గురువు, గురువు పరమాత్మ, గురు పరమాత్మ, ఆ గురు పరమాత్మకి లక్షణం ఇదే సచ్చిదానంద స్వరూపము. అలాగే అటువంటి గురుదేవునికి నేను నమస్కరిస్తున్నాను అని ఇక్కడ ఆత్మానుభూతి పొందినటువంటి శిష్యుడు తెలియజేస్తూ ఉన్నాడు. వేదాంతంలో పరమాత్మ యొక్క ముఖ్య లక్షణాన్ని ఏం చెప్తారు? సచ్చిదానంద స్వరూపం అంటారు. తత్వబోధలో మనం తెలుసుకున్నాం పరమాత్మ అంటే ఎవరు, పరమాత్మ కహ అని ప్రశ్న వేస్తే జాగ్రత్త స్వప్న సుషుప్తి మూడు అవస్థల్లో ఉన్నటువంటి వాడు, అలాగే ఐదు కోశాలకి అతీతమైనటువంటి వాడు, ఇవన్నీ చెప్పి చివరికి ఆయన ఎవరో చెబుతున్నారు, సచ్చిదానంద స్వరూప సన్ యస్తిష్ఠతి స ఆత్మ. కాబట్టి సచ్చిదానంద స్వరూపం అయినటువంటి వాడు పరమాత్మ అని. మరి పరమాత్మ సర్వవ్యాపి, జ్ఞానస్వరూపుడు, ఆనంద స్వరూపుడు. మరి గురువు పరమాత్మే గనక ఆ పరమాత్మ లక్షణాలే గురువు యొక్క లక్షణాలు కూడా అని ఇక్కడ కూడా సచ్చిదానంద స్వరూపంగా చెబుతున్నారు. గురువు అంటే గురువు యొక్క దేహం కాదు, ఇది మనం ముందు తెలుసుకోవాలి. ఎందుకంటే ఆత్మానుభూతి పొందినటువంటి శిష్యుడికి ఆత్మనే సర్వత్రా చూస్తాడు కానీ దేహాదుల్ని చూడ్డు, ఈ జగత్తుని చూడ్డు. అందుకని తన గురుదేవుడు ఎవరైతే ఉన్నారో ఆ గురుదేవుని కూడా పరమాత్మగానే చూస్తున్నాడు కానీ ఆ గురువుని దేహంగా చూడటల్లా. దేహంగా చూడటలేదు కాబట్టి సచ్చిదానంద స్వరూపం అన్నాడు. దేహంగా కనుక చూస్తే మన మాదిరిగానే గురువు కూడా దేహమే కదా అనుకుంటే సత్తు అంటే ఎట్ట కుదురుతి, ఆ దేహం ఎల్లప్పుడు ఉంటుందా? అలాగనే చిత్తు అంటే జ్ఞానస్వరూపం, మరి ఆ గురువుకి సంపూర్ణ జ్ఞానం ఉందా? ఆయనకి తెలియని విషయాలు కూడా చాలా ఉంటాయి, తెలిసిన విషయాలు కొన్ని ఉంటాయి, కాకపోతే మనకంటే ఎక్కువ తెలిసి ఉంటుంది అంతే తప్ప మొత్తం సర్వజ్ఞుడు అంటానికి వీల్లేదు. మరి సర్వజ్ఞుడు అని ఎవరిని అంటారు? ఏ గురువు అయితే నీకు ఆత్మజ్ఞానాన్ని బోధించాడో ఆ గురువు యొక్క ఆత్మస్వరూపాన్ని, పరమాత్మ స్వరూపాన్ని, అంతేగాని దేహాన్ని కాదు. అలాగనే ఆనంద స్వరూపుడు గురువు కూడా అప్పుడప్పుడు ఏడుస్తూనే ఉంటాడు, అప్పుడప్పుడు దుఃఖపడతానే ఉంటాడు, ఆయనకి ఏవో సమస్యలు ఉంటాయి, ఏవో బాధలు ఉంటాయి, తప్పదు. ఈ దేహం ఉన్నంతకాలం అవి పడాల్సిందే, కానీ ఇప్పుడు దేహాన్ని కాదు చూస్తున్నది, దేహం కాకుండా ఆ గురుదేవుని యొక్క ఆత్మస్వరూపాన్ని, ఆ గురుదేవుణ్ణే పరమాత్మ స్వరూపంగా చూస్తున్నాడు గనక ఆనంద స్వరూపుడు అంటారు. అటువంటి సచ్చిదానంద స్వరూపమైనటువంటి గురుదేవుని ఆ లక్షణాలన్నీ కూడా పరమాత్మ యొక్క లక్షణాలే గనక గురువు పరమాత్మే అని ఇక్కడ సచ్చిదానంద స్వరూపాయ గురునాథాయ అంటున్నారు. అలాగనే సత్తు అంటే ఎప్పుడు ఉండేది అంటే అసత్య నిరాకరణం, సత్తు అంటే అసత్య నిరాకరణం. మరి చిత్తు అంటే చైతన్యం కదా, జడ నిరాకరణం, జడత్వ నిరాకరణం. అలాగనే ఆనందం ఆనంద స్వరూపుడు అండి. దుఃఖ నిరాకరణ, దుఃఖం లేకపోతే ఆనందం, జడత్వం లేకపోతే చైతన్యం. అలాగనే తత్వం అంటే అసత్యం కాకపోతే సత్యం, అంటే మూడింటివి కాదంటుంది. అలాగనే పరమాత్మ సర్వవ్యాపి గనక పరిచ్ఛిన్నం కాదు. పరిచ్ఛిన్నం అని అంటే ముక్కలు కావటం లేదా పరిమితం కావటం. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే పరమాత్మ నాకన్నా వేరుగా ఉన్నాడు అనుకుంటాం, జగత్తు కన్నా వేరుగా ఉన్నాడు అనుకుంటాం. పరమాత్మ మనకంటే వేరుగా ఉంటే అప్పుడు మనం పరమాత్మ కనుక కాకపోతే అప్పుడు పరమాత్మ పరిమితమైపోయాడా కాలేదా? పరిమితమైపోయినటువంటి వాడు నశించిపోతాడు కదా, నశించిపోయేవాడిని పరమాత్మని ఎట్టంటాం? కనుక నేను పరమాత్మనే అని ఒప్పుకోవాల్సిందే. నేను వేరు పరమాత్మ వేరు అంటే నేను పోయేవాడినే పరమాత్మ పోయేవాడు. పరమాత్మ పోయేవాడంటే ఒప్పుకోవడానికి వీలు లేదు కాబట్టి మన యొక్క నిర్ణయం తప్పు. కనుక నేనే పరమాత్మని, అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థితిలో మనం ఉండాలి. అలాగనే జన్మ మృత్యు జరా మరణ ఏది లేకుండా ఉన్నటువంటి వాడు పరమాత్మ గనక ఆయన అమృత స్వరూపం అంట. అమృతం అంటే మృతం లేనటువంటిది, మృతం అంటే మార్పు, మార్పు లేనటువంటిది, శాశ్వతమైనటువంటిది. అటువంటి జ్ఞానస్వరూపమై శాశ్వతమై ఆనంద స్వరూపమై ఉన్నటువంటి ఆ గురు పరమాత్మకి నేను ఎల్లప్పుడూ నమస్కరిస్తూ ఉంటాను అంటున్నాడు ఆత్మానుభూతి నిందినటువంటి శిష్యుడు. ఇంకా గురుస్తోత్రం చేస్తూ ఆ శిష్యుడు ఏమంటున్నాడు, 327 శ్లోకంలో చూడండి. సత్యానంద స్వరూపాయ,
సత్యానంద స్వరూపాయ
బోధైక సుఖకారిణే,
బోధైక సుఖకారిణే
నమో వేదాంత వేద్యాయ,
నమో వేదాంత వేద్యాయ
గురవే బుద్ధి సాక్షిణే,
గురువే బుద్ధి సాక్షిణే
సత్యానంద స్వరూపాయ,
సత్యానంద స్వరూపాయ
బోధైక సుఖకారిణే,
బోధైక సుఖకారిణే
నమో వేదాంత వేద్యాయ,
నమో వేదాంత వేద్యాయ
గురువే బుద్ధి సాక్షిణే,
గురువే బుద్ధి సాక్షిణే
సత్యానంద స్వరూపాయ. సత్యానంద స్వరూపుడు ఆనందం, ఆనంద స్వరూపుడే ఆ ఆనందం. అక్కడ సత్యానందం అంటే ఎల్లప్పుడూ ఉండేటువంటి నిజమైనటువంటి ఆనందం. మనకు కూడా అప్పుడప్పుడు ఆనందం వస్తుంటుంది, ఆ ఆనందం దుఃఖంతో కూడుకోరు. ఆనందం రాగానే మనం ఒకటి అనుకుంటాం, ఈ ఆనందం ఉంటుందా అంటే దుఃఖం. కనుక ఇలా దుఃఖంతో కూడుకున్నది కాదు నిజమైనటువంటి ఆనంద స్వరూపుడు. బోధైక సుఖకారిణి, ఆత్మజ్ఞానమే ముఖ్యమని భావించేటువంటి వాడు, ఆత్మజ్ఞానానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేటువంటి వాడు, ఆత్మజ్ఞానం కన్నా ఇంకేదో గొప్పదని భావించేవాడు కాదు. అదిగో అటువంటి వాడు సద్గురు, సుఖాన్ని ప్రసాదించేటువంటి వాడు. సుఖాన్ని ప్రసాదించడం అని అంటే ఎలా వస్తుంది సుఖం? ఆత్మజ్ఞానం వల్ల. ఆత్మజ్ఞానం అనుభవానికి వస్తే, మోక్షస్థితి కలిగితే ఆనంద స్వరూపుడు అవుతాడు. వేదాంత వేద్యాయ, ఉపనిషత్తుల చేత తెలియబడేటువంటి వాడు. అంటే ఆయన తెలుసుకోవాలి అని అంటే మన బుద్ధితో కానీ ఇంద్రియాల ద్వారా కానీ తెలుసుకోవడానికి వీల్లేదు. వేదాంత వేద్యాయ, వేదాంతం అంటే ఉపనిషత్తుల ద్వారా తెలియబడేటువంటి వాడు. బుద్ధి సాక్షినే, బుద్ధికి సాక్షి అయినటువంటి వాడు. అటువంటి గురువుకి నమస్కారము అంటున్నాడు. సత్యానంద స్వరూపుడు స్వచ్ఛమైనటువంటి నిత్యమైనటువంటి ఆనందాన్ని ప్రసాదించేటువంటి వాడు. ఆత్మజ్ఞానాన్ని అందించడమే ఆయన జీవితం యొక్క పరమ లక్ష్యం. మనందరికీ పరమ లక్ష్యాలు ఉన్నాయి కదా, ఒకటే పరమ లక్ష్యం మోక్షం. లక్ష్యాలు మాత్రం వేరువేరుగా ఉంటాయి. పెళ్ళిగాని వాళ్ళకి పెళ్లి కావాలనే లక్ష్యం, డబ్బు లేని వాడికి డబ్బు కావాలనే లక్ష్యం, చదువుకునే వాడికి డిగ్రీ కావాలనే లక్ష్యం, ఉద్యోగం లేని వాడికి ఉద్యోగం కావాలనే లక్ష్యం. కానీ అందరికీ ఒకటే లక్ష్యం, అది పరమ లక్ష్యం, అదే మోక్షం. కానీ గురువు యొక్క లక్ష్యం ఏమిటి, పరమ లక్ష్యం అని అంటే వేదాంతాన్ని బోధించటమే లక్ష్యం, ఆత్మజ్ఞానాన్ని అందించటమే లక్ష్యం. ఆ లక్ష్యం ద్వారా శిష్యులకి పరమ సుఖాన్ని అందించాలి అనేటువంటి భావన కలిగినటువంటి వాడు, ఉపనిషత్తుల ద్వారా తెలియబడేటువంటి వాడు. ఉపనిషత్తుల ద్వారా తెలియబడటం అంటే గురువుని తెలుసుకోవటానికి ఏముందండి, మన కళ్ళు చాలు కదా, కనపడతా ఉంటాయి కదా అని అంటే కళ్ళతోటి చూచే గురువు కాదు. గురువుని చూడాలంటే ఉపనిషత్తు జ్ఞానంతో చూడాలి. ఉపనిషత్తులు మనకు అందించినటువంటి జ్ఞానం ద్వారా తెలుసుకోవాలి గురువు యొక్క స్థితి ఏమిటి, ఆ గురువు అంటే ఎవరు అనేటువంటి విషయాన్ని. ఉపనిషత్తులేమో పరమాత్మ యొక్క యథార్థ తత్వాన్ని తెలియజేస్తుంది. గురువు పరమాత్మే గనక ఆ గురువు యొక్క యథార్థ తత్వాన్ని తెలియటానికి ఉపనిషత్తుల ద్వారానే తెలుసుకోవాలి, అటువంటి గురువుకి నమస్కారము అంటున్నారు. అంతేకాకుండా బుద్ధికి సాక్షి అయినటువంటి వాడని ఒక అద్భుతమైన మాట ఇచ్చారు మనకి. బుద్ధి అంటే మనకి తెలుసు, కానీ బుద్ధికి సాక్షి అయినటువంటి వాడు అంటున్నారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బుద్ధి అంటే ఏమిటి, మనకి తెలిసినటువంటి విషయాన్ని లేదా తెలియని విషయాన్ని మనకి వెంటనే తెలియజేసేది బుద్ధి. అయ్యా నీకు మీ ఊరు తెలుసా, మా ఊరు ఎందుకు తెలియదండి, బ్రహ్మాండంగా తెలుసు. నీ పేరు తెలుసా, ఓ నా పేరు బాగా తెలుసు. మీ నాన్న పేరు తెలుసా, నా నాన్న పేరు కూడా తెలుసండి. సరే అమెరికా తెలుసా, అది తెలియదండి, నేను ఎప్పుడు బాగాలేదు. చక్కన ఎట్లా చెప్తున్నాడు అంటే ఎవరు చెప్తున్నారు, దేహం చెబుతుందా, దేహానికి ఏమైనా తెలుసా, ఒట్టి మొత్తిది ఏం తెలియదు. ఇంద్రియాలు చెబుతున్నాయా, ఎదురుగా ఉన్నట్టు చూసో వినో చెప్పేయి. కనుక బుద్ధి చెప్తున్నది, మనం ఎప్పుడు అక్కడికి పోలేదు కాబట్టి అది నాకు తెలియదు. ఫలానా ఆయన తెలుసా, తెలియదు, ఎందుకంటే ఆయన ఎవరు నా పేరు కూడా నేను వెళ్ళా. సరే వీళ్ళు తెలుసా, వీళ్ళు తెలుసు, ఎందుకంటే రోజు చూస్తున్నా. కాబట్టి తెలిసింది కొన్ని, తెలియని కొన్ని ఉన్నాయి బుద్ధికి. మరి బుద్ధికి సాక్షి అయినటువంటిది ఆత్మ, మరి ఆత్మ కూడా తెలిసిన కొన్ని తెలియని కొన్ని ఉన్నాయా, కాదు. బుద్ధికి ఏది తెలుసో ఏది తెలియదో ఆత్మకి తెలుసు. కాబట్టి ఆ బుద్ధికి వెనక ఆత్మ ఉంది కదా, వెంటనే చెప్తుంది తెలుసా అని అడిగితే తెలుసు అని లేదా తెలియదని. బుద్ధి ఎలా చెప్తున్నది, బుద్ధి వెనక ఉన్నటువంటి ఆత్మ కారణంగా చెప్తుంది. కాబట్టి బుద్ధికి వెనక ఆత్మ చైతన్యం ఉన్నదని మనకి ఇట్లా తెలుస్తుంది. కానీ బుద్ధికి కొన్ని తెలుసు కొన్ని తెలియదు. బుద్ధికి ఏది తెలుసో ఏది తెలియదో తెలిసింది ఆత్మ. కనుక బుద్ధికి సాక్షి అయినటువంటిది ఆత్మ. అదిగో అటువంటి బుద్ధికి సాక్షి అయినటువంటి గురుదేవుడికి నమస్కారం అంటున్నాడు ఇక్కడ ఆత్మానుభూతి పొందినటువంటి శిష్యుడు. గురువుని భగవంతుడిగా సంబోధిస్తూ గురుస్తోత్రం చేస్తున్నాడు. 328వ శ్లోకంలో 328 చూడండి.
నమస్తే నాథ భగవన్,
శివాయ గురు రూపిణీ,
శివాయ గురు రూపిణీ,
నిత్యావతార సంసిద్ధ్యై,
నిత్యావతార సంసిద్ధ్యై,
శ్రీకృతానేక విగ్రహ,
శ్రీకృతానేక విగ్రహ.
నమస్తే నాథ భగవన్,
నమస్తే నాథ భగవన్, శివాయ గురు రూపిణీ,
విద్యావతార సంసిద్ధై,
విద్యావతార సంసిద్ధై,
స్వీకృతానేక విగ్రహ,
స్వీకృతానేక విగ్రహ,
విద్యావతార సంసిద్ధ్యై. జ్ఞానాన్ని బోధించటం కోసమై విద్యావతార సంసిద్ధ్యై జ్ఞానాన్ని బోధించటం కోసమై స్వీకృత అనేక విగ్రహ అనేక రూపాల్ని ధరించినటువంటి నాథ భగవన్ ఓ స్వామి భగవాన్ శివాయ గురురూపిణి మంగళస్వరూపుడైనటువంటి ఓ గురుదేవా ఏ నమః నీకు నమస్కారం. ఇక్కడ ఎక్కువ విషయాలు ఏం చెప్పల. జ్ఞానాన్ని బోధించడం కోసమే అనేక అవతారాలు ఎత్తినటువంటి వాడా అని ముఖ్యమైనటువంటి విషయం. అనేక రూపాలు ధరించాడు జ్ఞానాన్ని బోధించడానికి. భగవద్గీతలో చెప్పారు భగవానుడు 4వ అధ్యాయంలో, పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యుగ యుగములందు నేను జన్మిస్తున్నాను దేనికోసం అంటే పరిత్రాణాయ సాధునాం, సాధువుల్ని బాగా రక్షించడానికి. త్రాణాయ అంటే రక్షించడం, పరిత్రాణాయ అంటే బాగా రక్షించడం, లెస్సగా రక్షించడం. వినాశాయ చ దుష్కృతాం దుర్మార్గుల్ని శిక్షించడానికి. ఆ శిక్షించడం నాశాయ అనుకోలే, వినాశాయ అన్నాడు అంటే గట్టిగా చెప్తున్నాడు. వినాశాయ దుష్కృత ధర్మ సంస్థాపనాయ ధర్మ సంస్థాపనార్థాయ ధర్మ సంస్థాపన కోసం. ధర్మ స్థాపన కోసం అంటే సరిపోద్దిగా, ధర్మ సంస్థాపన కోసం. స్థాపనకి సంస్థాపనకి ఏమిటి తేడా? మనం స్థాపించింది కొంతకాలం ఉండి పోయింది అనుకోండి అది స్థాపన. మనం స్థాపించేయన్ని అట్టాటియ్య కొంతకాలం ఉంటాయి తర్వాత పోతుంది. సంస్థాపన ఎప్పటికీ పోదు, ఆ ధర్మం ఎప్పటికీ నిల్చుంటుంది. దాన్ని స్థాపించగలిగినటువంటి వాడు పరమాత్మ. అందుకనే భగవానుడు అలా చెప్పాడు, యుగ యుగములందు నేను జన్మిస్తాను అంటే మళ్ళీ మళ్ళీ అప్పుడప్పుడు జన్మిస్తూ ఉంటాను. నిజంగా భగవానుడు శ్రీకృష్ణుడు సాక్షాత్ భగవానుడు అని చెప్పగలిగినటువంటి వాడు, కృష్ణస్థు భగవాన్ స్వయం అని మనం అందరం అంగీకరిస్తున్నటువంటి వాడు ఎందుకు జన్మించాడు అని అంటే, పాండవుల్ని రక్షించడానికో కౌరవుల్ని శిక్షించడానికో జరాసంధుడితో పోరాడటానికో వీటికి కాదు ఆయన జన్మించింది, భగవద్గీత బోధ కోసం జన్మించాడు. ఆ గీతా జ్ఞానాన్ని లోకానికి అందించాలని జన్మించాడు. ఆ గీతా జ్ఞానాన్ని అందించడానికి అర్జునుడు నిమిత్తమాత్రంగా చేసుకోవాలనుకున్నాడు. ఆ అర్జునుడేమో యుద్ధరంగంలో ప్రవేశించినటువంటి వాడు కాబట్టి యుద్ధరంగంలోనే అర్జునుడికి విషాదం కలిగించి ఆ విషాదంలో ఆయన చేత అడిగించి అప్పుడు ఈ జ్ఞానాన్ని అద్భుతంగా బోధించడం జరిగింది. కనుక శ్రీకృష్ణుడు ఎందుకు వచ్చాడు ఈ లోకంలో కంటే ఈ అద్భుతమైనటువంటి ఈ ఉపనిషత్తు సారమైనటువంటి యోగ శాస్త్రమైనటువంటి భగవద్గీతని బోధించడం కోసమే వచ్చాడు. ఆ విషయం తెలుసుకుంటే భగవద్గీత యొక్క ప్రాధాన్యత మనకి తెలుస్తుంది. అలా కాకుండా శ్రీకృష్ణుడు అంటే ఎన్నో పనులు చేశాడు కదా, ఏదో దొంగతనాలు చేశాడు, పాలు పెరుగు తిన్నాడు, దానికోసం వచ్చాడు అని అనుకుంటే మనం మూర్ఖత్వం. కాబట్టి అటువంటి మంగళ స్వరూపుడైనటువంటి జ్ఞాన స్వరూపుడైనటువంటి ఆనంద స్వరూపుడైనటువంటి ఆ భగవంతుడు జ్ఞాన బోధ కోసమనే అవతరించినటువంటి వాడు అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. అలా జ్ఞానబోధ కోసమే అవతరించినటువంటి వాడు శ్రీకృష్ణుడు మాత్రమే కాదు, నా గురుదేవుడు కూడా అలా జన్మించినటువంటి వాడే అంటున్నాడు ఇక్కడ ఆత్మానుభూతి పొందినటువంటి శిష్యుడు. గురువును సాక్షాత్తు భగవంతునిగా భావించి స్తుతిస్తున్నాడు. అందుకనే శివాయ గురవే అని అంటున్నాడు. శివాయ అని అంటే మంగళస్వరూపుడైనటువంటి శివస్వరూపుడైనటువంటి. కాబట్టి ఈ జ్ఞానబోధకై అవతరించినటువంటి ఓ భగవాన్, గురురూపంలో ఉన్నటువంటి మీకు ఇవే నా నమస్కారాలు అని శిష్యుడు తన యొక్క కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేస్తున్నాడు ఈ శ్లోకంలో. మరొక 2 శ్లోకాలు కూడా గురుస్తోత్రానికి సంబంధించినటువంటివి ఉన్నాయి, వాటిని మనం రేపు చెప్పుకుందాం.